ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
Hello.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగకాల ఆకాంక్ష అనే గ్రంథంలో అన్నా కైఫాలు ముందు అనే అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. మనందరం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని అంశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియపరలకు తండ్రి, నీ పరిశుద్ధనామనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు నీ యొక్క వాక్యాన్ని మేము చదవనై ఉండగా మాకు కావలసిన ఉద్దేశాన్ని మీరు చెప్పమని నీ కృపలో తండ్రి మీ అందరం కూడా ఈ యొక్క అంశాన్ని వర్తమానాన్ని అర్థం చేసుకుని ఆలోచన జ్ఞానం మరి మేము ప్రసాదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థించినాం తండ్రి, ఆమెన్. కిద్రోను వాగు తోటలు ఒలివ తోటలు దాటి సద్మనిగిన పట్న విధుల గుండా వారు యేసుని తీసుకువెళ్ళారు. అది అర్ధరాత్రి. ఆయన వెంబడి వెళ్తున్న ముఖ కేకలు ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. రక్షకుణ్ణి బంధించి ఆయన్ని జాగ్రత్తగా కాపాడుతూ తీసుకువెళ్తున్నారు. ఆయన బంధకాలతో నడుస్తున్నప్పుడు చాలా బాధకులుగుంది. కానీ ఆయన్ని హడావిడిగా మాజీ ప్రధాన యాజకుడు భవనానికి తీసుకుని వెళ్తున్నారు. అన్న అధికార యాజక కుటుంబానికి అధిపతి. అతడి వయసును బట్టి ప్రజలు అతన్ని ప్రధాన యాజకుడుగా పరిగణించేవారు. అతడి సూచనలు సలహాలు కోరి వాటిని దేవుని మరి స్వర్గంగా ప్రజలు అంగీకరించేవారు. క్రీస్తుని యాజక అధికారిని బానిసగా చూడడం అతడు మొదటగా చేయాల్సిన పని. ఖైదీని పరీక్షించేటప్పుడు అతడు ఉండాలి, ఎందుకంటే ఎక్కువ అనుభవం లేని కైప తాము మరి ఏదేతో పనిచేస్తున్నారు. దాన్ని సాధించడంలో విఫలుడు కావచ్చునని అతడి భయం. హ్యూవాలు పనడం కపట నాటకానికి అడడం జిత్తాలు వేసి చిత్తు చేయడంలో అతడి సామర్థ్యాన్ని ఈసారి ఉపయోగించుకోవాలి. ఏది ఏమైనా క్రీస్తు మరణం జరిగితేరాలి. లాంఛనంగా క్రీస్తుకు తీర్పు సన్హెడ్రిన్ ముందు జరగాలి. కానీ అది అన్న ముందు జరపడానికి ఏర్పాటు చేశారు. రోమా ప్రభుత్వం చట్టం కింద సన్హెడ్రిన్ సభకు మరణదండం విధించే అధికారం లేదు. ఆ సభ వారు నేరస్తుని పరీక్షించి తీర్పు చెప్పవచ్చు. కానీ ఆ తీర్పు రోమా అధికారులు మరి ధ్రువనిశించారు. కనుక రోమీయులు నేరులుగా మరి పరిగణించే ఆరోపణల్ని క్రీస్తుపై మోపాల్సిన అవసరం ఉంది. యూదుల దృష్టిలో కూడా మరి కణార్థమైన ఆరోపణలు ఆయనపై మోపడం అవసరం. యాజకులు అధికారుల్లో క్రీస్తు బోధనను అంగీకరించిన వారి సంఖ్య తక్కువగా లేదు. వెలివేత వేటికి భయపడి వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించలేకపోయారు. యోహాన్ సువార్త 7:55 మనం ఇక్కడ గమనించినప్పుడు, యోహాన్ సువార్త 7:51 ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనిని తీర్పు తీర్చినా అంటూ నికోదిమ అడిగిన ప్రశ్న యాజకుల్ని జ్ఞాపకం ఉంది. అప్పటి సభ ఈ ప్రశ్నతో వాయిదా పడింది. వారి దురాలోచనలకు అడ్డుకట్టుగా పడింది. అరిమతయ్య, ఏసేపు, నికోదిమాను ఇప్పుడు సభకు పిలవకూడదా తీర్మానించుకుని ఉన్నారు. అయితే న్యాయాన్ని మాట్లాడడానికి భయపడని ఇతరులను సన్హెడ్రిన్ సభ్యులందరూ క్రీస్తుకి వ్యతిరేకంగా నిలిచి రీతిలో విచారణ నియమించాలి. యాజకులు ఆరోపించాల్సిందున్న నేరాలు రెండున్నాయి. యేసుని దేవదూషకుడిగా నిరూపించగలిగితే యూదులు ఆయన శిక్షాధీనుడిగా ఉంటాడు. రాజ్యద్రోహి అని నిరూపిస్తే రోమీయుల శిక్షారుడిగా పరిగణిస్తారు. రెండో నేరాన్ని నిరూపించడానికి అన్న ముందు మరి ప్రయత్నించాడు. తన ఆరోపణకు బలం కూర్చేదమైన క్రీస్తు చెప్పవచ్చునని ఆయన తన శిష్యుల్ని గురించి తన సిద్ధాంతాల గురించి అన్న ప్రశ్నించాడు. ఒక నూతన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక రహస్య సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిరూపించే ఏదో ఒక వాక్యాన్ని ఆయన నుంచి రాబట్టాలని అన్న భావించాడు. అప్పుడు యాజకులు ఆయన సమాజ శాంతిని పాడు చేసేవాడికి తిరుగుబాటుదారుడుగా రోమీలకు అప్పగించామని తలంచాడు. క్రీస్తు యాజకుడు ఉద్దేశాన్ని తెరచి ఉన్న పుస్తకం చదవగలిగినట్లు చదివాడు. తన్ను ప్రశ్నిస్తున్న వాడి మనసులోని మనసును చదివినట్లు తనకు తన శిష్యులకి మధ్య ఎలాంటి రహస్య మరి సంబంధాలు లేవని తన అభిప్రాయాల్ని గాప్యంగా ఉండడానికి తన అనుచరుల్ని రహస్యంగా చీకటిలో సమావేశపరచడం లేదని చెప్పాడు. తన ఉద్దేశాలు విషయంలో కానీ లేక సిద్ధాంతాల విషయాల్లో కానీ ఆయనకు ఎలాంటి రహస్యాలు లేవన్నాడు. ఇక్కడేమని చెప్పినాడంటే, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో భోజించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదని చెప్పాడు. ఇక్కడ తాను పనిచేసే పద్ధతులకి తాను నిందిస్తున్న వారు పనిచేస్తున్న పద్ధతులకి మధ్యగల భేదాన్ని రక్షకుడు ఇలా ఎత్తి చూపించాడు. ఆయన్ని ఊచుల్లో బంధించి ఒక రహస్య న్యాయస్థానం ముందు నిలబెట్టి యథార్థ మార్గాలలో తాము సాధించలేకపోయినా దాన్ని అక్కడ తప్పుడు సాక్ష్యాల ద్వారా సాధించాలని వారు కొన్ని మాసాలుగా ఆయన్ని వేటాడుతున్నారు. ఇప్పుడు వారు తమ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. అల్లరి ముఖ మధ్య రాత్రిలో బంధించడం ఆయన్ని దోషిగా తీర్చకముందే, లేదా కనీసం ఆయనపై నేరారోపణ చేయకముందే ఆయన్ని అపహసించడం, ఆయనపై చేయి చేసుకోవడం, ఇది వారి పనితీరు. ఆయన పనితీరు కాదు, వారి చర్య చట్టవిరుద్ధం. నేరస్తుడని తీర్పు పొందే వరకు ప్రతి వ్యక్తిని నిరపరాధిగా భావించాలని వారి సొంత చట్టమే ఘోషిస్తుంది. తమ సొంత నియమాల్ని బట్టే యాజకులు నేరస్తులుగా నిలబడుతున్నారు. తన్ను ప్రశ్నిస్తున్న వాడి వంక చూసి, నీవు నన్ను అడగనేలా? ఆయన కదలికల్ని కనిపెట్టడానికి, ఆయన ప్రతి మాటను తమకు నివేదించడానికి గూఢాచారుల్ని పంపలేదా? ప్రజలు సమావేశమైన ప్రతి చోట వీరు హాజరై ఆయన మాట్లాడిన విషయం గురించి, ఆయన చేసిన కార్యాల గురించి యాజకులకి సమాచారం అందించలేదా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగురుదురు అని అతడికి సమాధానం చెప్పాడు. ఈ సమాధానంతో అన్న ఇక మాట్లాడలేకపోయాడు. తాను దాచి ఉంచాలన్న విషయం గురించి క్రీస్తు ఏమన్నా అంటాడేమో అన్న భయంతో అతడు ఆ సమయంలో ఒక ఆయనతో ఏమీ మాట్లాడలేదు. అన్న ఆ వాక్య వాడడం చూసి అతడి అధికారి ఒకడు కోపంతో ప్రధాన యాజకుడిని, ఇలాగ ఉత్తరమిచ్చి ఉన్నావా అని యేసుని ముఖం మీద అడిగాడు. నేను కాని మాట అడిగినెడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట అని ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావని యేసు ప్రశాంతంగా మరి జవాబిచ్చాడు. ఆయన ప్రతీకారంతో మండుతున్న మాటలు పలకలేదు. ఆయన శాంతంగా ఇచ్చిన సమాధానం రెచ్చగొట్టిన రెచ్చిపోయిన పాప పరిహారత సహనాన్ని మరి వినయ హృదయం నుంచి వచ్చింది. తనను దుర్భాషాలని మరి అవమానపరిచినప్పుడు క్రీస్తు తీవ్రంగా బాధపడ్డాడు. తాను సృజించిన మనుషులు, తాను ఎవరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయబోతున్నాడో ఆ ప్రజలు ఆయన్ని అన్ని విధాలా అగౌరవపరిచారు. ఆయన పొందిన శ్రమ పరిశుద్ధత నిష్ఫలెత్తింది. పాపం వల్ల తన ద్వేషం నిస్పృతిలోగా మారిపోయింది. దయలా రీతిగా ప్రవర్తించిన వ్యక్తుల చేత తన విచారణ ఆయనకు నిత్య బలిదానంలో ఉంది. సాతాను అదుపులో ఉన్న మనుషుల మధ్య ఉండడం ఆయనకు కంటకంగా ఉంది. ఒక క్షణాల్లో దైవభక్తి మెరుపుల వల్ల తన హింసకుల్ని మరి మన్ను కురిపించగలని ఆయనకు తెలుసు. ఆ విచారణను భరించడం ఇది మరింత కష్టంగా చేసింది. యూదులు బాహ్య ప్రదర్శన గల మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన శక్తిని ఒకసారి తలుకుమనిపించి మనుషుల ఆలోచన ధోరణాన్ని మార్చి ఆయన తన సర్వోన్నతాన్ని గుర్తించేటట్లు చేయాలని వారు కనిపెట్టారు. ఇలా ఆయన తన ఔన్నత్యాన్ని సంపాదించుకొని తమ కొర్మేలు నిరీక్షణ తృప్తిపరచాలని వారు ఆశించారు. అందుకు వారు తనను అవమానించి తిరస్కరించినప్పుడు తన దైవత్వాన్ని ప్రదర్శించాలన్న శోధన క్రీస్తుకి బలంగా వచ్చింది. ఒక మాటతో, ఒక చూపుతో తను రాజుల కన్నా, అధికారుల కన్నా, యాజకుల కన్నా, దేవాలయం కన్నా సర్వోన్నతినివి వారు ఒప్పుకునేటట్లు చేయగలిగే వాడేనానికి, సాత్వికం గలవానికి నివసించడానికి తాను ఎన్నుకున్న స్థితిని కాపాడునని అది కష్టతరంగా చేసింది. తన ప్రియతమ సేనాపతికి వ్యతిరేకంగా జరిగే ప్రతీకారాన్ని పరలోక దూతలు వీక్షించారు. ఆయన విడిపించాలని ఆకర్షించారు. దేవుని కింద ఒక రాత్రిలో 185,000 మంది అష్షూరు సైనికుల్ని వారు హతమరిచారు. సిగ్గుకరమైన క్రీస్తు విచారణ దృశ్యాన్ని వీక్షిస్తున్న దేవదూతలు దేవుని శత్రువుల్ని దయించివేయడం ద్వారా తమ ఆగ్రహాన్ని ఎంత సులభంగా ప్రదర్శించగలిగేవారో ఇక్కడ కనబడుతుంది. కానీ ఈ పని చేయడానికి వారికి ఆదేశం లేదు. తన శత్రువుల్ని నాశనం చేయగల ఆయన వారి క్రూరత్వాన్ని సహించాడు. తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ పాపభారాన్ని వేయడానికి జగత్ పునాదికి ముందు తాను చేసిన వాగ్దానం, తాను రక్షించడానికి వచ్చిన ప్రజల కాఠిన్యాన్ని భరించడానికి దారితీసింది. మనుషుల నిందల్ని ఎగతాలని మరి మానవులు చేతులెత్తించి హృదయాలెత్తించి క్రీస్తు భరించినదంతా భరించడానికి సమ్మతించడంలోనే మానవ జాతికి నిరీక్షణ ఉంది. మరి తను నిందిస్తున్న వారికి ఉపకరించేదే ఏది క్రీస్తు చెప్పలేదు. ఆయన తాను నేరస్తుడిగా తీర్పు పొందనని అంగీకరించాలి. న్యాయం చేస్తున్నట్లు నటన ఉండాలి. చట్టపరమైన విచారణ మరి తతంగా లాంఛనంగా జరగడం అవసరమని తెలుసుకుని ఉన్నాడు. దీన్ని త్వరగా ముగించడానికి అధికారులు కృత నిశ్చయులుగా వారు మారారు. యేసు పట్ల ప్రజలకున్న అభిమానం వారు తెలుసు కనుక ఆయన్ని బంధించిన విషయం బయటికి మరి పోకెత్తే ఆయన విడుదలకి ప్రయత్నాన్ని జరగవచ్చు. ఇలాగుండగా ఆయన విచారాన్ని, ఆయన మరణం తక్షణమే జరగకపోతే పస్కా గురించి ఆఖరి నిర్వహణకు ఒక వారం వాయిదా పడవచ్చు. ఇది వారి పథకాల వైఫల్యానికి దారితీయవచ్చు. యేసు మరణశిక్ష విధించడానికి ముఖ అరువులు, నినాదాల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. వారిలో ఎక్కువ మంది యెరూషలేమునకు చెందిన వారి ప్రజలుగా వారు గుర్తించున్నారు. అప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది క్రీస్తుకి సుఖముగా మారిపోవచ్చు. అనేకులు క్రీస్తుకి అనుకూలంగా సాక్ష్యాలు ఇచ్చి ఆయన చేసే అద్భుతాలని వెరులోనికి తేవచ్చు. ఇది సెనరేడన్ సభకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహాన్ని రెచ్చగొట్టబడ్డాడు. వారు చర్యల్ని ప్రజలు ఖండించారు. క్రీస్తుని విడిచి పెట్టడం జరగవచ్చు. ఆయనకు ప్రజలు కొత్తగా నిరాజనాలు ఇచ్చి వచ్చి ఉన్న సందేశం బయట బయలు కాకముందే యేసుని రోమిల చేతులకి అప్పగించాలని యాజకుల అధికారులు నిశ్చయించుకుని ఉన్నారు. కానీ మొట్టమొదటగా ఒక నిందను సృష్టించాలి. వారింకా ఏమీ దొరకలేదు. యేసుని కైపా వద్దకు తీసుకువెళ్దామని అన్నది ఉద్దేశాన్ని. కైపా సద్కేయులకి చెందినవాడు. సద్కేయులు కొందరు యేసుకి వారి ముమ్మారు తెలిసిన బంధువులుగానే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు బద్ధ శత్రువులు. అంత బలమైన ప్రవర్తన గలవాడు కాకపోయినా ఇతడు కూడా అన్నలాగే కఠినుడు. హృదయం లేనివాడు, నీతి నియమాలు కోరనివాడు. యేసుని నాశనం చేయడానికి అన్న మూర్ఖాల్ని అనే విషయాన్ని ఈ వ్యక్తి అక్కడ తెల్లవారుజామున చీకటి ఉంది ఆయుధాలు ధరించిన గుంపు తమ బండితో దీవిటీర్లు లాంతర్లు కాంతితో ప్రధాన యాజకుడికి భయానికి వారు వెళ్ళారు. మరి సెనెడ్రిన్ సభలో సమావేశమవుతుండగా ఇక్కడన్న మరి కైపాలు యేసుని మళ్ళీ ప్రశ్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక్కడ తీర్పు తీర్చు గదిలో సభ సమావేశమైనప్పుడు సభ అధ్యక్షుడిగా కైప తన పీఠాన్ని ఆదేశించాడు. అతనికి రెండు పక్కల న్యాయాధిపతులు ఆ తీర్పుపై మరి ఆస్తికి ఉన్నవారు కొలువు తీరారు. సింహాసనానికి దిగువ ఉన్న వేదికపై రోమా సైనికులు నిలుచున్నారు. యేసు సింహాసనానికి కింద స్థాయిలో నేల మీద నిలబడ్డ ఉన్నవారు. ఆయనపై అందరి దృష్టి నిలిచింది. అంతటా ఉత్సాహం వెల్లువెత్తుంది. అక్కడున్న వారందరిలోనూ ఆయనే ప్రశాంతంగా నిర్మూలంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న మరి ఉత్తరవారణం పరిశుద్ధ ప్రభావంతో మరి నిండినట్లు కనిపిస్తుంది. కైపా యేసుని తన ప్రత్యర్థిగా పరిగణించాడు. రక్షకుని బొద్దుల్ని వినడానికి ప్రజలు చూపిస్తున్న ఆతురత ఆయన బోధల్ని అంగీకరించడానికి ప్రజలు సంసిద్ధంగా మరి ప్రధాన యాజకుడిలో అసూయ పట్టించారు. కానీ అతడిప్పుడు ఆ ఖైదీ వంక చూసినప్పుడు ఆయన ఉద్భుతమైన గౌరవప్రదమైన సమూహం మరి చేసి నమ్మకం అతడిలో మరి ఉంచాడు. మరణశయము ఆ లోచన అతడు విసర్జించాడు. వెంటనే ఏం చేసినాడంటే వెంటనే తమ ముందు ఒక అద్భుతాన్ని చేయమంటూ ఎగతాళిగా మరి వారు చేసినట్లు ఆ స్వరం వినిపించింది. ఇక్కడ అతడి మాటలు రక్షకునికి చెవికి వినిపించినట్లే ఆయన వివరించారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇక్కడ లేవీకాండంలో కూడా కొన్ని ఉద్దేశాలను ఈ అన్న కైప అనే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కథలో మనం చూడవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే యాజకులు అధికారులు తమ హోదాకు తగిన మర్యాదను మర్చిపోయి దైవ కుమారుని దూషించాడి ఉన్నారు. ఆయన తల్లిదండ్రుల విషయం వ్యాగ్యంగా మాట్లాడారు. ఆయన మెస్సయ్యను తానేనని ప్రకటించుకోవడం అతి ఘోరమైన మరణానికి అర్హమైన నేరం అన్నారు. రక్షకుని హింసించి అవమానించిన వారు సమాజంలో అతడి వారి వర్తమానికులు. ఆయన ముఖం మీద పాత్ర వస్త్రం కప్పి తన హింసకులకు నిన్ను కొట్టిన వారెవరో ప్రవర్చిబ్బు అంటూ ఆయన ముఖం మీద కొట్టిన వారెవరో చెప్పమన్నారు. ఆ వస్త్రాన్ని మరి తీసివేసినప్పుడు ఒక దండుగుడు ఆయన ముఖంపై ఉమ్మవేశాడు. తన ప్రీతమ సేవాపతి వంక చూసిన ప్రతి అమర్యాదకరమైన చూపు ఆడిని మరి ప్రతి మాట చేసిన ప్రతి క్రియ దేవదత్తు నమ్మకంగా దాఖలు చేస్తున్నారు. ప్రశాంతమైన బలహీనమైన క్రీస్తుని ఎగతాళి చేశారు. ప్రశాంతమైన బలహీనమైన ఆయన ముఖాన్ని మరి నీచులు దుష్టులు ఆయన మనసుల ఒకరోజు చూస్తున్నారు. అది సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించడం వారు సెలవిచ్చినారు. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం కాబట్టి సమస్తీవుల్లో ఈ యొక్క సందేశం మనలో కూడా ఉంచి నడిపించాలని మన దీవెన ఉంది. ఇక సమయం ముందు మనం కలుమూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపల తండ్రి, నీ పరిశుద్ధనామమున నాకు స్తుతి చెల్లించిన ప్రభా, మేము వాక్యం చెప్పినప్పుడు నీ కృపతో మీరు మాకు సాయం తెచ్చేయమని దేవుని నుంచి మేము ధ్యానించున్నాం ప్రభా.
ఈ వాక్యోపదేశము మీ అందరికి ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
Thank you.